కర్కాటక రాశి. ఎలాంటి రాశి? జలతత్వ రాశి. ఇంకా 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 కర్కాటక రాశిని పరిపూర్ణమైనటువంటి ఫలితాలు ఇచ్చే రాశి అని కూడా అంటాం. పూర్ణ ఫలితాలను ఇస్తుంది అది. రాశి అధిపతి చంద్రుడు. రామకృష్ణ పరమహంస కాని, గురువులు కాని, వాళ్ల జీవితాలలో వాళ్ళు హోరాలు అవి చూసుకుని జీవించరు. హోరాలు రైట్ అయిపోతాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే రామనామ శక్తిని అది అభివ్యక్తీకరిస్తుంది. అంచేత రాముడు అందులో పుడతాడు. కృష్ణ శక్తిని ఏ రాశి అభివ్యక్తీకరిస్తుంది? కృష్ణుడు ఏ రాశిలో పుట్టాడు? వృషభ రాశి కదా. అంచేత రామకృష్ణుడు, రామకృష్ణ పరమహంస ఏ రాశిలో పుట్టి ఉండాలి? ఈ రెండు రాశుల సమన్వయంలో పుట్టి ఉండాలి. వృషభ రాశి రోహిణి నక్షత్రము. రోహిణి నక్షత్రం యొక్క అధిపతి ఎవడు? రోహిణి. కృష్ణుడు పుట్టిన నక్షత్రం రోహిణియేగా. ఎవరు అధిపతి దానికి? రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు కదా. ఆ వృషభ రాశిలో చంద్రుడు ఏ స్థితిలో ఉంటాడు? జ్యోతిచక్ర ప్రకారము రాశులకి, గ్రహాలకి మూడు రకాలైనటువంటి శక్తి ఉంటుంది పొజిషన్ బట్టి. ఒకటి సక్షేత్రంలో ఉండేది. అవునమ్మా, రోహిణి నక్షత్రానికి ఎవరన్నా నేను? రోహిణికి ఎవరు? ఇంచేత వృషభ రాశిలో చంద్రుడు యొక్క నక్షత్రంలో కృష్ణుడు పుట్టాడు. కర్కాటక రాశి చంద్రుడు యొక్క సక్షేత్రంలో అయినటువంటి పునర్వసు నక్షత్రంలో కదా. పునర్వసు నక్షత్రం ఎందులో ఉంది? కర్కాటక రాశిలో ఉంది. పునర్వసు నక్షత్రానికి అధిపతి ఎవరు? గురుడు. అవునా? మరి మీకు అందుకు ఇవంతా కావాలి జ్యోతిష్ శాస్త్రం అది. అంచేత ఆ హోరాలు, ఆ కాలము, అవంతా కూడా సమన్వయం చేసుకుంటే ఏమని అర్థమవుతుంది? చంద్రుడు యొక్క ప్రాబల్యము చాలా ఉండాలి అని. అందుకే రామచంద్రుడు, కృష్ణచంద్రుడు, రామచంద్రుడు అంటూ ఉంటాం కదా. ఎందుకు రాముడు రామచంద్రుడు అంటాం? అందుక హరిశ్చంద్రుడు. ఈ చంద్ర అనేటటువంటి పదము భౌతిక జీవితంలో పరిపూర్ణత ఎలా అయితే ఇస్తుందో ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరిపూర్ణత ఇస్తుంది. అందుకే ఇలాంటి రాశులను ఏమంటామంటే అంకురించేటటువంటి రాశులు. అంకురించేటటువంటి రాశులు అంటే ఏంటి? ఏదైనా విత్తనం వేస్తే ఆ విత్తనం అందులో పుష్పిస్తుంది, ఫలిస్తుంది కదా. ఇంచేత మనం జూలై 1st నుంచి అనుకున్నాం, కానీ ఆ ముహూర్తం దేనికి మారిపోయింది? రామకృష్ణ పరమహంస జీవితానికి అనుగుణ్యంగా మారిపోయింది. ఇంచేత మనం ఏది చదువుదాం అనుకున్నా, మనం నిర్ణయించుకున్నా, అనేక మంది గురువుల గురించి చదువుదాం అనుకుంటాం, మొదలు దేంతో పెట్టాల్సి వచ్చింది మళ్ళా మనకి? అంటే మీరు ఏమి చేసినా కూడా ఆ గ్రహాలకి దానికి అనుగుణ్యంగానే చేస్తారు. మీరు ప్లాన్ వేసుకేం చేయరు. సైంటిస్టు ప్రకృతిలో ఉన్న శక్తికి అనుగుణ్యంగానే జీవిస్తాడు. మీరు ప్రకృతిలో ఉన్నటువంటి శక్తికి అనుగుణ్యంగానే జీవిస్తారు. తేడా ఏంటి అంటే సైంటిస్ట్ తెలిసి జీవిస్తాడు, మీరు తెలియకుండా జీవిస్తారు. అదే అసలు ఆధ్యాత్మిక జీవితానికి, గురువుల యొక్క జీవితానికి, మిగతా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ అందరి జీవితానికి. ఇంచేత ఇది అర్థమైంది కదా. ఇంచేత ఈ సంకల్పంలో ఉన్నటువంటి ఈ రాశి చక్రాలను, మీరు గ్రహాలను చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. కానీ అన్ని కలిపి చివరికి ఆ 9 గ్రహాల్లోనే తిరుగుతూ ఉంటాం మనం. వారం అన్నా చంద్రవారం అంటే గ్రహమే, హోరా అన్నా గ్రహమే, రాశి అన్నా రాశి అధిపతి గ్రహమే, లగ్నం ఏంటి ఇప్పుడు? కర్కాటక లగ్నం. లగ్నం అన్నా మళ్ళా రాశే, అంటే రాశి అంటే గ్రహమే. నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ నక్షత్రం ఏంటి? పూర్వభాద్ర. పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి ఎవడు? గురువు. అంచేత పునర్వసు నక్షత్రంలో రాముడు పుట్టాడు కదా, కానీ ఆ దానికి అధిపతి కూడా గురుడే. పూర్వభాద్ర నక్షత్రానికి కూడా గురువే. అంచేత ఆ సమన్వయం మీకు కనుక అర్థమవుతే ఖచ్చితంగా అది ఏ దగ్గరికి తీసుకెళ్ళింది? చంద్రుడు, గురువు, శుక్రుడు కలిసి ఉన్నది రామకృష్ణ పరమహంస యొక్క జీవితము. ఎలా చెప్పగలిగాం? రోహిణి నక్షత్రము చంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రము, వృషభ రాశిలో అంటే శుక్రుడు యొక్క సొంత రాశి అయినటువంటి దాంట్లో ఆయన గారు పుడితే, రాముడు కర్కాటక రాశిలో చంద్రుడు యొక్క స్వక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో గురువు యొక్క నక్షత్రంలో పుట్టాడు. అంచేత మొత్తం మీద గ్రహాల గురించి మనం కనుక ఆలోచిస్తే ఎక్కడ మనకి ఏమి మిగిలాయి? చంద్రుడు, శుక్రుడు, గురువు. రోహిణి నక్షత్రంలో పుట్టిన చంద్రుడు నక్షత్రమే కదా, కర్కాటకంలో పుట్టిన చంద్రుడిదే కదా, వృషభ రాశిలో పుట్టితే శుక్రుడిది కదా, అర్థమవుతున్న విశ్లేషణ. అంచేత మొత్తం మీద ఈ మూడు, చంద్రుడు, శుక్రుడు, గురువు, వీటి సమన్వయానికి చెందినటువంటి ఆ జీవితం ఎలా ఆవిర్భవించింది రామకృష్ణ పరమహంసది అనేది ముందు మనం గుర్తు చేసుకోవాలి. దానికి అనుగుణ్యంగా మన జీవితాన్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది. రామకృష్ణ పరమహంస యొక్క ఆవిర్భావం రామకృష్ణ పరమహంస చెప్పుకున్నాడు ఎలా ఆవిర్భవించాడు. ఎప్పుడో ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస ఒక దృశ్యాన్ని చూశాట. ఎక్కడో సుదూరమైనటువంటి లోకాలలో, అంతర్జగత్తులో ఉన్నటువంటి లోకాలలో ఒక మహర్షి, తెల్లటి పొడవాటి గడ్డ ఉన్నటువంటి, పూర్తిగా మహర్షి ఎలా మనం సినిమాల్లో ఊహిస్తామో అంత అద్భుతమైనటువంటి వర్చస్సు అది ఉండి, గడ్డ ఉండి, జట నుండి పక్కనే కమండలం ఉండి, చెట్టుకైన కూర్చుని ఆ ఏదో లోకాలలో తపస్సు చేసుకుంటున్నాడు. సడన్ గా ఏమైందిట, అంతకంటే ఉచ్చ లోకాలలోంచి ఒక జ్యోతి పుంజము కిందకు దిగటం మొదలెట్టిందిట. రామకృష్ణ పరమహంస ధ్యానంలో చూస్తున్నాడు ఇదంతా. కిందకు దిగటం మొదలెట్టి అది ఈ మహర్షి తపస్సు చేసుకున్నటువంటి లోకానికి వచ్చేసరి కదా చిన్నపిల్లవాడుగా మారిపోయింది. చిన్నపిల్లవాడుగా మారిపోయి ధ్యానం చేస్తున్నాడు కదా ఇలా కూర్చుని మహర్షి. ఆ మహర్షి ఒళ్ళో పడింది, ఒళ్ళో పడ్డాక గడ్డం పీకాడు చిన్న కుర్రాడు ఇలా చూపించేట కింద వేరు. తర్వాత రామకృష్ణ పరమహంసకి అలా అనిపించిందిట, చిన్న కుర్రవాడు చెప్తున్నాడు నేను కిందకి వెళ్తున్నాను మరి నాకు సహాయపడటానికి నువ్వు రావాలి. నవ్వేట మహర్షి అంటే ఆ పిల్లవాడిని చూసే నవ్వులో చాలా ఆప్యాయంగా భావించుకుంటున్నటువంటి వ్యక్తిని చూస్తే ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ ఋషి యొక్క కళ్ళల్లో కనిపించిందిట. తర్వాత ఆయన చెప్తాడు ఆ బాలుడు నేనే, ఆ ఋషి వివేకానంద అని, ఒక ఋషే. కానీ అదే రామకృష్ణ పరమహంస యొక్క తర్వాత జీవితంలో కొంచెం రివర్స్ అయింది, తలకిందురైంది. నేను తలకిందురైంది దేని గురించి నేను చెప్పబోతున్నాను ఊహించండి. ఈ సంఘటన చెప్పాను నేను, ఏమైనా సంఘటన చెప్పాను, చాలా ఉచ్చలోకాలలో తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు, తన పంతం చేసుకుంటున్నాడు. ఆయన్ని డిస్టర్బ్ చేశాడు ఈయన. ఎవడు? రామకృష్ణ పరమహంస డిస్టర్బ్ చేశాడు. డిస్టర్బ్ చేసి ఏమని చెప్పాడు, నేను భూమి మీదకి వెళ్తున్నాను నాకు సహాయపడటానికి నువ్వు కూడా రావాల్సింది అని. నువ్వు కూడా రావాల్సింది అన్నప్పుడు ఆ మహర్షి చూసిన చూపు ఎలా ఉందన్నాడు, అతి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి ప్రేమ సంబంధాన్ని చూసినటువంటి పరిచితులైనటువంటి వ్యక్తిని చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఎవరికి అలా అనిపించింది? వివేకానందకి, ఋషి రూపంలో ఉన్న వివేకానంద. మీకు అది అర్థం అవ్వాలి. అంటే ఒకటి ఇక్కడ మనకేమర్థమవుతుంది, మహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి లక్ష్యము మాత్రము ఆ బాలుడు కాదు, ఆ బాలుడిని ఉద్దేశించి మాత్రము ఋషి తపస్సు చేసుకోవటం లేదు. కానీ ఖచ్చితంగా ఆ బాలుడు గురించి చాలా సాధనలు చేసి ఉంటాడు. ఎందుకంటే చిరపరిచితుడు, చాలా కాలం నుంచి తెలిసి ఉన్నటువంటి వ్యక్తిని చూసినట్టు ఆ ఋషి కనిపించింది. అర్థమవుతుందా? ఉదాహరణ, మీరు ఈ గురువుల జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ఇలా చదివితే తప్ప మీకు అర్థం కాదు అది. అంతేత ఇక్కడ వివేకానంద రామకృష్ణ పరమహంస యొక్క జీవిత చరిత్రలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈయన ఈయన లోకాల్లో ఎక్కడో ఉన్నాడు. ఎవరు? ఖచ్చితంగా ఆ లోకాలు ఈ మహర్షి తపస్సు చేస్తున్నటువంటి లోకం కంటే ఏదో ఉచ్చతర లోకమే. మనకి ఆ లోకాల గురించి తెలియకపోయినా ఒకప్పుడు వీళ్ళిద్దరూ కూడా కలిసి సాధన చేసి ఉంటారు. ఎప్పుడో పాస్ట్ బర్త్స్ లో రామకృష్ణ పరమహంస ముందు గడిపాడు, వివేకానంద ఇంకా ఆ లోకంలో ఉన్నాడు. ఇక్కడ వివేకానంద స్థాయిని మీరు తక్కువ చేసి అంచనా వేయకండి. ముందుకు వెళ్ళటం వెనక్కి రావటం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది ఆధ్యాత్మిక జగత్తులో. కానీ పని తలపెట్టాల్సి వచ్చినప్పుడు ఉచ్చ లోకాల నుంచి ఎవరైనా ఒక బాధ్యత తీసుకుని భూమి మీదకి అవతరించినప్పుడు వాళ్లతో పాటు ఖచ్చితంగా కలిసి సాధన చేసిన వాళ్లే పుట్టి వాళ్ల పనిని కొనసాగించగలరు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది కదా. అంతేకాకుండా ఆ కొనసాగించడానికి కావలసినటువంటి వ్యక్తులను వాళ్లు ఖచ్చితంగా ముందే ఏర్పరచుకుని పిలుచుకుంటారు. ఇంతవరకు అర్థమైన స్పష్టంగా చెప్పగలరా ఈ విషయాన్ని అందరికీ? నాకు కావాల్సింది నేను లెక్చర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవటం కాదు, మీకు అవగాహన అవ్వాలి ఇది. అంచేత కర్కాటక రాశి, జలతత్వ రాశి, పూర్ణమైనటువంటి రాశి, దానికి ఆ కరెక్ట్ వర్డ్ నాకు గుర్తు రావటం లేదు. పూర్ణం కాదు అది, దాన్ని ఫ్రూట్ఫుల్ రాశి అంటాం. దాన్ని ఫలవంతమైన రాశి అంటే ఏం చేసినా కూడా ఫలిస్తుంది. ఇక్కడ చంద్రుడికి సంబంధించినటువంటి ఫలవంతమైనటువంటి రాశిలో గురుడు యొక్క నక్షత్రంలో రాముడు పుడితే, అంటే రామనామ శక్తి మీరు ఉపయోగించుకోవాలంటే ఈ మూడు ఉండాలి, చంద్రుడు, గురువు. కృష్ణుడు యొక్క దానికి చంద్రుడు నక్షత్రము శుక్రరాశి. ఈ రెండింటి కలయిక అవుతేనే రామకృష్ణ అనేటువంటి పదానికి విలువ వస్తుంది. అది ఏ వ్యక్తికి పేరు ఉన్నా, ఆ పేరు ఎవరికున్నా బీజాలున్నాయి, ఇంకా వాడు ఎదుగుతాడా ఎదగడో మనకు తెలియదు. కానీ ఎప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది? రాశి చక్రానికి ఆధారంగా మీరు మీ పిల్లలకి వాళ్ళకి పేరు పెడితే. అలా పెట్టుకోవటం లేదుగా ఇప్పుడు, చీచేచా చాచూచు ఏదో అంటాం కదా, అలా పెట్టాలి పేర్లు అని. మరి అలా పెట్టలేదుగా మన పేర్లు అవి కూడా. అంచేత మన పేర్లు ఆ విధంగా ఫలవంతం అవుతాయా అవుతాయంటే అవో. ఎందుకంటే ఆ సైన్స్ ప్రకారం మన పేర్లు పెట్టబడలేదు. కానీ మరి పేర్లు ఆ విధంగానే పెట్టాలి. దానికి ఏంటంటే మనం నామకరణ సంస్కారము అంటాం. సంస్కారము అంటే ఏం చెప్పాను నేను మీకు, అంటే ఏంటి అర్థం? సంస్కరించబడతాయి అంటే సంస్కారం వెనకాతలు ఉన్నటువంటి భావం ఏంటి, ఏం జరగాలి సంస్కరింపబడుతున్నప్పుడు? వెనకాతల చాలా ప్రిపరేషన్ ఉండాలి. ఒకటే ఒక సంస్కారం మనం చేసుకుంటున్నామని చెప్పాను నేను. ఏ సంస్కారం మనం ఇప్పుడు చేసుకుంటున్నాం? పాణిగ్రహణ సంస్కారము. వివాహ సంస్కారం మాత్రమే మనం ఇప్పుడు చేసుకుంటున్నాం, మిగతా సంస్కారాలన్నీ కేవలము నటన మాత్రమే. ఇంచేత పాణిగ్రహణ సంస్కారంలో ఏమవుతోంది, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వేరువేరు కుటుంబాల్లో ఓ 20 ఏళ్లు 25 ఏళ్లు 16 ఏళ్లు పెళ్లి వయసు మీరు ఎప్పుడు చేయదలుచుకున్నారో ఆ వయసు బట్టి పెంచుతారు. మీరు పెంచుతున్నప్పుడు రకరకాల చికాకులు వస్తాయి మీకు. వాళ్ళకి ఆరోగ్యం బాగుండదు, మీరు అనుకున్నట్టు వాళ్ళు చదవరు, మీరు అనుకున్న దారిలో వాళ్ళు వెళ్లరు. వీటన్నింటినీ మీరు ఓర్చుకుని భరించి వాళ్లను ఒక స్థితికి తీసుకొచ్చాక, యుక్త వయస్సు వచ్చాక, ఈ రెండు కుటుంబాల వాళ్ళు ఇంకా చెప్పులు అరిగిపోయేటట్టు తిరుగుతారు సంబంధాన్ని కుదుర్చుకోవటానికి. ఎవరికి పడితే వాళ్ళకి మీ అమ్మాయిని ఇవ్వరు, అలాగే ఎవరిని పడితే వాళ్ళకి అమ్మాయిని చేసుకోరు. ఇప్పుడైతే కేవలం ధనశక్తి ఉంటే చాలు అనేటువంటి భ్రమలో ఉన్నారు మీరు. అనే భ్రమలో ఉన్నారు, ధనశక్తి వల్ల పెళ్లిళ్ళు ఏమంటలే నిర్ణయించుకున్నారు చాలా కష్టపడి. ఏవో మీకేవో కోరికలుంటాయి అమ్మాయి వాళ్ళకి, అబ్బాయి వాళ్ళకి ఏవో కోరికలుంటాయి. ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా ఆ సంబంధంలో ఉండవు కదా. ఏదో ఒక లోటుపాట్లుంటాయి. చీరకి నిర్ణయించుకునే వాళ్ళు ఒక అడ్జస్ట్మెంట్కి వస్తారు, సరేలే చేసేసుకుందాం. అనేక కారణాలు దానికి చెప్పుకుంటాం, వయసు అయిపోతుందనో, ఇంతకంటే ఎక్కువ మనకి స్తోమత లేదనో, సంబంధం లేదనో. కానీ పూర్వకాలలో పెళ్లిళ్ళన్నీ కూడా స్వయంవరాలే. ఆ స్వయంవరాలు మళ్లీ రావాలి అనేటటువంటి పేరుతో మ్యారేజ్ లింక్స్ ఏర్పడితే ఇవి బిజినెస్ ఫిక్స్ అయ్యాయి. అసలు యాక్చువల్ గా స్వయంవరం ప్రకటించి ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదలుచుకుంటుందో ఆ అమ్మాయి ఇంటికి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోదలుచుకున్నటువంటి వ్యక్తులందరూ రావాలి. ఇంకా నిర్ణయం అమ్మాయిది. ఇంకా నిర్ణయించుకున్న తర్వాత మరి ఆ రోజులు ఎప్పుడొస్తాయో సంస్కారం అంటే తెలిస్తే వస్తాయి. కానీ గురువులు మాత్రము దానికి కావాల్సిన బీజాలు విషపారేశారు. చచ్చినట్టు మిమ్మల్ని స్వయంవరం లాగే అవుతుంది కదా. ఎటొచ్చి మీ యొక్క కుచ్చితమైనటువంటి అవగాహన లేనటువంటి ఆలోచన విధానం వల్ల దాన్ని కూడా మీరు నాశనం చేసుకుంటున్నారు, అది వేరే విషయం. బీజాలు మాత్రం వాళ్ళు వేసేశారు ఈ పాణిగ్రహణ సంస్కారంలో. ఈ విధంగా మ్యూచువల్ అడ్జస్ట్మెంట్స్ వచ్చాక రెండు కుటుంబాలు పెళ్లైపోయినందుగా ఓ ముహూర్తం నిర్చుకుంటుంటారు. ఆ ముహూర్త బలంతో చాలా చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. ఏ విధంగానూ ఆర్థిక స్తోమత లేనటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఆ ముహూర్తం టైంకి వాడు కావాల్సినటువంటి అమౌంట్ సమకూర్చుకుంటాడు వాడు. ఆ పరిస్థితి దాన్ని ముహూర్త బలం అంటాం. రెండోది ఏంటి, ఆ ముహూర్తం టైంకి ఖచ్చితంగా తన యొక్క బంధువులు మిత్రులు తను మేలు కోరేవాళ్లు ఎవరైతే ఉన్నారో సమాజంలో వాళ్ళందరూ కలిసి ఆహారం తీసుకుంటారు కదా. ఇది చాలా ముఖ్యమైపోయింది ఈ కాలం పెళ్లిళ్లలో. భోజనానికి వస్తారు, పెళ్లికి రారు. భోజనం టైం ఎంత ఎంత నాశనం చేసుకుంటున్నామో సంస్కారాలని మీరు అవగాహన చేసుకోండి. ఈ సంస్కారాలు ఒకసారి ఏర్పడిన తర్వాత ఈ సంబంధం పెళ్లి అయిపోతుంది, ఒక తంతు జరుగుతుంది అగ్ని సమక్షంలో. అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఎవరిద్దరు? అమ్మాయి అబ్బాయి కలిసిపోతారు. కలిసిపోయాక ఆ బంధం ఎంతవరకు ఉంటుంది? ఆ జన్మ వరకే ఉంటుందా? జన్మజన్మల వరకు ఉంటుంది. సంస్కారం అంటే, సంస్కారము అంటే జన్మజన్మల వరకు ఉంటుంది. ఆ జన్మజన్మల వరకు ఈ సంబంధం ఉందా లేదా అని తెలియటానికి జ్యోతిష్ శాస్త్రం తప్ప ఇంకో మార్గం లేదు మీకు తెలియటానికి. అందువల్ల మీరేం చూసుకుంటారు, జాతకాలు కలిసాయా లేదా అని చూసుకుంటారు. అవునా? కానీ జాతకాలు కలవటంలో మీ దృష్టి ఈ వచ్చినటువంటి సంబంధము జన్మజన్మల సంబంధం అవునా కాదా అని ఆలోచించరు. వీడు భవిష్యత్తు ఎలా ఉంటుంది, వీడు సంపాదిస్తాడా సంపాదించడా, పెళ్లి అయ్యాక వీడు తల్లి మాట వింటాడా భార్య మాట వింటుందా. చాలా మంది నన్ను అడిగారు, మరి మిమ్మల్ని మీరు మీ అస్ట్రాలజీ అన్నది అడిగారో లేదో తెలియదు, కానీ కాస్త ఈ అబ్బాయి జాతకం చూసి చెప్పండి మాస్టరు, ఈ అబ్బాయి భార్య మాట వింటాడా. చాలా మంది అడిగారు, అదే తెలుసుకోవచ్చు, అందులో తప్పేం లేదు. కానీ మీ జాతకం ఏంటి అంటే ఇది ఇవాడ ఆయుష్ ఎంత ఉంది, ఇది చూసి పెళ్లి చేస్తాం. ఇది కాదు మీరు చూడవలసింది. మీరు చూడవలసింది ఏంటి, ఇది అనేక జన్మల పరంపర ఉన్నదా లేదా. అంచేత నామము పేరు కూడా కరెక్ట్ గా మీరు అవగాహన చేసుకుంటే జన్మ జన్మాంతరాలకి అదే పేరు కంటిన్యూ అవుతుంది. అదే పేరు కంటిన్యూ అయ్యేసరికి కన్ఫ్యూజ్ అవుతాం. సత్యయుగంలోనూ వశిష్ఠుడు ఉన్నాడు, కలియుగంలోనూ వశిష్ఠుడు ఉన్నాడు, అంటే ఆ వశిష్ఠుడే ఈ వశిష్ఠుడా నాకు తెలియదు. కానీ ఆ ఆత్మ ఈ ఆత్మ అన్నది గ్యారంటీగా నామకరణ సంస్కారం వల్ల తేలుతుంది. ఇంకా సత్యయుగంలో పుట్టినటువంటి విశ్వామిత్రుడే మళ్ళీ ఇప్పుడు పుట్టుంటాడు. జాతకాలు అవి తెలిసి సంస్కారాలు తెలిసినటువంటి వాడు నామకరణ సంస్కారం కనుక పెడితే ఖచ్చితంగా అప్పుడు ఆ ఆత్మకి ఏ పేరుందో అదే పేరు ఇప్పుడు పెడతారు. శ్రీరామశర్మ గారి పేరు అలాగా అర్థమైందా సంస్కారం అంటే ఏంటో. ఇంకా మనం పెడుతున్నటువంటి పేర్లు అలా ఉన్నాయా, అసలు ఈ జీవితానికే అది లైన్లో ఉంటుందో ఉండదో మనకి తెలియదు. మనం పేరు పెట్టినటువంటిది మనలో ఉన్నటువంటి విత్తనాన్ని చెప్తుంది. మామిడి విత్తనము సంస్కారం, మామిడి సంస్కారాలు ఉంటాయి దాంట్లో. అంచేత నాకు మామిడి అంటే వాంతి వస్తుందండి, మామిడి నాకు పడదండి, అంచేత దీనికి ఏంటి అరటి చెట్టు అని పేరు పెడతాను అని పేరు పెట్టుకుందాం అనుకో. నువ్వు దేనికి పేరు పెట్టావు, నాటేవు నువ్వు, ఏమొస్తుంది? నువ్వు పేరు ఏదైనా పెట్టుకో, అంచేత కొంపలేమో అంటుకుపోవు, నువ్వు కరెక్ట్ పేరు పెట్టుకోలేనంత మాత్రాన. కానీ గందరగోళంలో పడతావు నువ్వు, ఇంకోళ్ళని గందరగోళంలో పడేస్తావు. నువ్వేంటంటావు, నేను అరటిపండు తింటున్నాను అంటావు. నువ్వు పేరు నీకు మామిడి పండు అంటే ఇష్టం లేదు కదా, అంచేత నువ్వేం చెప్తావు, నేను అరటిపండును తింటున్నాను అంటావు. నువ్వు తిను, కానీ నీకు తెలుసు నువ్వేం తింటున్నావు, ఏం తింటున్నావు నువ్వు, కానీ ఏమంటావు. ఈ ఉదాహరణ గుర్తుంచుకోండి, మీ జీవితాలు అలా ఉన్నాయి. పేరు మీరు ఏం మార్చుకున్నా మీ కర్మానుసారము ఏ ఫలాలు రావాలో ఆ ఫలాలే దమ, ఆ ఫలాలే ఉంటాయి. అర్థమైంది కదా? కానీ సవ్యమైనటువంటి పేరు కనుక మీరు పెట్టేసుకుంటే ఈ సంబంధాలు అవి కుదుర్చుకోవటంలో చాలా తేలికైపోయి ఉండేది. విత్తనం తెలిసిపోతుంది మనకి. అంతేత ఈ విత్తనం పేర్లతో తెలియదు కనుక గోత్రాలు పట్టుకున్నాం మనం. గోత్రాలు మారవుగా, గోత్రాలు అందుకు విత్తనాలు మనకి తెలుస్తాయి ఎక్కడి నుంచి వస్తుందో ఆ విత్తనాలు. అంతేత ఈ సంస్కారాలలో ఈ గోత్రాలు చాలా ఇంపార్టెంట్. కానీ ఈ గోత్రాలన్నీ ఏంటి, అనేక జన్మల బంధాలే. అందువల్ల రామకృష్ణ పరమహంస పృథ్వీ మీద అవతరించటానికి ఇంకో లోకంలో ఎక్కడో ఉన్నాడు. అవతరించే ముందు ఏ లోకంలో ఉన్నాడు, వివేకానంద మహర్షి తపస్సు చేస్తున్నటువంటి లోకానికంటే ఎక్కడో ఉచ్చ లోకాలలో తన పని తాను చేసుకుంటున్నాడు. ఎందుకు ఆయనకి, ఎక్కడి నుంచి వచ్చాయో ఆయనకి ఆర్డర్స్, నువ్వు పృథ్వీ గ్రహం మీదకి వెళ్ళు. ఇంకా ఆర్డర్స్ వస్తే వినేదేం లేదు. వస్తో ఏం చేస్తాడు, వస్తో ఖచ్చితంగా అనేక జన్మల బట్టి తనతో ఎవరు పని చేస్తున్నారో వాళ్లనే పిలుచుకుంటాడు. పాకిస్తాన్ ఆర్మీ ఉంది, ఇండియన్ ఆర్మీ ఉంది, అమెరికన్ ఆర్మీ ఉంది, వీళ్ళు ముగ్గురు కలిసి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక యుద్ధం చేయబోతున్నారు. అది ఈ జన్మలో జరుగుతుందా ఎప్పుడు జరుగుతుందా మనకి తెలియదు. ఏ శక్తులు వీళ్ళు కలిసి ఒకే సేనగా, మరి వీళ్ళని కలపాలి అంటే పాకిస్తాన్ ఆర్మీలో జవాను దగ్గర నుంచి సార్జెంట్ ఏవి ఉన్నాయిగా వాళ్ళ కర్నలు ర్యాంకులు ఫీల్డ్ మార్షల్ వరకు వాళ్ళందరికీ బొట్టు కాటిగా పెట్టి ఇన్విటేషన్ పెట్టి మనం యుద్ధం చేయబోతున్నాం కనుక మీరందరూ యుద్దంలోకి రండి అని ఆహ్వానం చేస్తావా, లేకపోతే ఆ మిలిటరీ కమాండర్కి ఒకడికి ఆహ్వానం చేసేస్తే వాళ్ళందరూ వచ్చేస్తారా? ప్రతి ఒక్కడికి పిలవాలి కదా, పిలవక్కర్లేదా? ఎవరికి పిలవాలి? అంచేత ఆ మహర్షిని పిలిచాడు అంటే ఎంతమందిని పిలుచుంటాడని రామకృష్ణ పరమహంస అప్పుడు ఆ మహర్షితో పాటు ఉన్న వాళ్ళని కూడా. మీకు ఆ బ్రెయిన్ ఉండాలి. ఎందుకు చెప్తున్నాను ఇది, నేను
ఇంతట మహర్షిని పిలిచాడు అంటే గ్యారంటీగా మహర్షి ఒకడు రాడు, ఆ పరివారంతో వస్తాడు. కుటుంబంలో ఉన్న ప్రతి వాడికి మీరు శుభలేఖ ఇవ్వరు. ఇంకా మీకు చాలా దగ్గర వాళ్ళు అవుతే నేను శుభలేఖ ఇస్తున్నాను, మీరందరూ రెండు అంటాం. దగ్గర వాళ్ళు అవుతాయి అసలు శుభలేఖ కూడా ఏమో నాకు తెలిసి ఎవరు కూడా అన్న పెళ్లికి తమ్ముడికి చెల్లెళ్లకి శుభలేఖ ఇచ్చినట్టు ఇచ్చారా? ఏమో ఆ రోజులు వస్తాయేమో రాబోయేటటువంటి రోజుల్లో ఇవ్వం కుటుంబ సభ్యులకి. కుటుంబ సభ్యులు అంటే నా ఉద్దేశం ఏంటి, అసలు కుటుంబ సభ్యులకి ఇవ్వకూడదు. అంటే ఏంటి, మేనమామలు బంధువులు అసలు వాళ్ళకి ఆహ్వానం ఇవ్వకూడదు. పెళ్లి జరుగుతుందని తెలిస్తే వాళ్ళు పరిగెట్టుకు వచ్చేయాలి. వాళ్ళు ఎవరి బాధ్యత వాళ్ళు చేసుకుంటారు. ఈ బాధ్యత ఇంత మేనమామలది ఎంతవరకు ఉందంటే ఫోటో తీయించుకోవటం వరకు. అది కూడా ఇప్పుడు బుట్ట ఏదో పెట్టుకుని ఏంటది ఇంతనా? అప్పుడు మేనమామ కరెక్టే చెప్తున్నా, నాకు కొంచెం తప్పు చెప్పే వచ్చి నేను, కానీ మీరు భావం అర్థమవుతే చాలు నాకు. అంచేత వర్గీకరణ ఉంది, వీళ్ళకి బట్టలు పెట్టాలి పెళ్లిలో. అవునా? కొంతమందికి ఖచ్చితంగా మీరు బట్టలు పెట్టాల్సిందే. కానీ బట్టలు పెట్టేది వాళ్ళు పెట్టేదానికి మీరు ఇన్విటేషన్ ఇవ్వకూడదు. వాళ్ళంతటా వాళ్ళు పాలు పంచుకోవాలి అందులో. అది పోయింది అసలు, అది ఎలాగా నాశనం అయిపోయిందో మీకు తెలిస్తే ఈ గురు పరంపరలో నేను ఇప్పుడు చెప్పబోతున్నది మీకు అర్థమవుతుంది. అంచేత ఆయన కిందకి దిగి వచ్చాడు రామకృష్ణ పరమహంస. అంటే ఆయన ఒక్కడే వచ్చి ఉంటాడా ఆ లోకాల నుంచి? ఆయన పరివారం ఎంతుందో ఆయన దింపుకుంటూ ఈయన పిలిచాడు. ఈయన పరివారం ఎంతుందో వివేకానందది, ప్లస్ వీళ్ళు దిగుతూ ఉంటే మరి ఈయన పిలుచుకునే ఉంటాడు గ్యారంటీగా. ఆ సైక్లిక్ ప్రాసెస్ మీకు అర్థమవుతుందా? అంచేత ఈ సంస్కారం ఏం చేస్తుందో అర్థమైందా ఇప్పుడు మీకు? ఒకసారి లింక్ ఏర్పడిన తర్వాత అది జన్మజన్మల బంధాలే తప్ప ఒక జన్మ యొక్క బంధాలవ్వవు. ఇప్పుడు మీరు మనము జీవిస్తున్నటువంటి జీవితాలలో జన్మజన్మ బంధాలు అర్థం చేసుకుని జీవించటం లేదు మనం జీవిస్తున్నాం అలాగా. అంచేత భారతీయ జీవిత విధానం లేదు, భారతీయ జీవిత విధానం ఇది. అంచేత ప్రతి గురువు కూడా తన పూర్వజన్మల గ్యారంటీగా చెప్తాడు. ఎందుకు చెప్తాడు? ఇదయ్యా లింక్ మీరు గుర్తు చేసుకోండి. స్మృతిర్ లబ్ధ కృష్ణు అర్జునుడికే కాదు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జునుడికే గుర్తులేదు పూర్వజన్మలు, ఇంకా మనకెక్కడి నుంచి గుర్తుంటాయి? అంచేత మనకి గుర్తు ఉండక్కర్లే పూర్వజన్మలు. ఈ ప్రిన్సిపుల్ తెలిస్తే చాలు. ఏంటి మీకు ప్రిన్సిపుల్ తెలియాలి? మీరు ఒక దేశకాల పరిస్థితుల్లో పుట్టి ఉంటే, ఆ దేశకాల పరిస్థితుల్లో ఏదైనా ఒక గురువు సశరీరంగా ఉండి ఉంటే గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా మీరు ఆ గురువుకి సంబంధించిన వాళ్లే అయి ఉండాలి, లేకపోతే మీరు అక్కడ పుట్టరు. ఇది మీకు అర్థం అవ్వాలి. ఈ కథ జరుగుతున్నప్పుడు, ఆ సంఘటన జరుగుతున్నప్పుడు, ఆ ఒక్క సంఘటన చాలు మీకు అర్థమయ్యేటట్టు చేయడానికి. రామకృష్ణ పరమహంసే కాదు, మీరు అందరు గురువులకి అది వర్తిస్తుందని. మరి లారీ మహాశయకి ఇలాంటి సంఘటన ఏదైనా జరిగిందా? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇలాంటి సంఘటన ఏదైనా జరిగిందా లారీ మహాశయకి? పిలిచాడు. అంచేత ఇది కామన్. అది అంచేత నేను రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చెప్తున్నాను అంటే ఎవరి జీవిత చరిత్ర చెప్తున్నాను? అందరి జీవిత చరిత్ర ఒకలాగే ఉంటుంది. ఖచ్చితంగా వారు అవతరించినప్పుడు వారి తాలూకు ప్రధానమైనటువంటి శిష్యులు, ఆ ప్రధాన శిష్య వర్గాలు గ్యారంటీగా భూమి మీదకి అవతరిస్తాయి. ఎప్పుడైతే అవతరిస్తాయో ఒక కల్ట్ ఫామ్ అయిపోతుంది, ఒక సంస్థ ఏర్పడిపోతుంది. అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థ. అందుకు సంస్థలు ఏర్పడతాయి. ఇంకా వాళ్ళు నా గురువే గొప్ప అంటారు, తప్పేం లేదు. ఎవరికి వాళ్ళ నాన్న వాళ్ళ గొప్ప అంతే కదా, ఎవరికి వాళ్ళమ్మ గొప్ప. అంచేత ఆ శిష్యులు ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్లకి సహజంగానే ఆప్యాయత ఉంటుంది. అది సహజమైనటువంటి ఆప్యాయత, సంస్కారములోంచి ఆవిర్భవించినటువంటి ఆప్యాయత. సంస్థలు అలా ఏర్పడతాయి. ఇప్పుడు అర్థమైంది కదా. అంతే, సంస్థలలో నువ్వు ఉద్యోగస్తుడుగా పనిచేస్తున్నా, డబ్బు తీసుకుని పనిచేస్తున్నా, లింక్ ఉంటే గానీ పనిచేయవు. అదే లాజిక్ మీరు మీ ఉద్యోగ స్థలాలకు కూడా పెట్టుకోవచ్చు. కాలేజీలో పనిచేస్తారు, ఎక్కడో చదువుకుని ఎక్కడో వచ్చి ఏదో కాలేజీలో పనిచేస్తాడు వాడు. అంటే ఖచ్చితంగా ఆ క్షేత్రానికి వాడికి లింక్ ఉంటుంది. కాలేజీ స్థాపించిన వాడికి తెలియకపోవచ్చు, ఆ క్షేత్రము ఆ స్థలము లింక్ ఉంటుంది. అంచేత ఆ లింక్ గుర్తు చేసుకోవడానికి ఏం చేస్తాం? ఎవరి గురువుల మీద నమ్మకం ఉన్నవాళ్లు వాళ్ళు గురువు పుట్టిన క్షేత్రానికి గ్యారంటీగా వెళ్తారు. కృష్ణ భక్తులందరూ మధురకు వెళ్తారు, రామ భక్తులందరూ అయోధ్యకు వెళ్తారు. రామకృష్ణ పరమహంస భక్తులు ఎక్కడికి వెళ్ళాలి? మరి అది చూడాలి. ఆ ఊరి పేరు కర్మార్పూర్ ఏదో కర్మకాపూర్ నాకు కామార్పూర్. మీరు అక్కడికి వెళ్ళలేదు, వెళ్లాలని అనిపించలేదు, ఖచ్చితంగా మీకు అంత బలమైనటువంటి సంపర్కము లేదు. దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. కానీ వీలు పడకపోవచ్చు మీకు వెళ్ళటానికి, అది వేరే విషయం. వీలు పడలేదు, ఇప్పుడు షిర్డీకి నేను మొన్న వెళ్ళాను. ఎప్పటి నుంచి తెలుసు ఆయన నాకు? 1960 నుంచి తెలుసు. అంటే 47 పట్టింది ఆయన దగ్గరికి వెళ్ళటానికి. అంటే బంధం లేదనా ఉందనా? అది మీ ఆత్మకి తెలుస్తుంది, బయట వాళ్ళకి ఏం తెలియదు. అక్కడికి వెళ్లి ఏదో 4 కోరికలు కోరుకుని వచ్చేసారు, బంధం లేదు. అమెరికాలో ఉన్నారు మీరు, ఇక్కడ పల్లెటూరులో మీ తండ్రి ఉన్నాడు, వాడి గురించి ఆలోచిస్తారు మీరు. అమెరికాలో ఉన్న ముసలాడు మీకు ఎందుకు? బంధం ఉంది కనుక. అర్థమవుతోందా? వాడి హెల్త్ బాగుండకపోతే, వాడు చేసిన అప్పులు ఏవైనా ఉంటే ఎవరు తీరుస్తారు? కొడుకు తీరుస్తాడు కదా. వాడు అమెరికాలో ఉన్నాను కనుక నాకు తెలియదు నేను అమెరికాలో ఉన్నాను అందుకదా. ఈచేత బంధం ఉంది కనుక. అలాగే గురువు యొక్క పరిచేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? లేదు అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు, గురువుని మోసగిస్తున్నావు, మానవ జన్మని నువ్వు నిరుపయోగం చేసుకున్నావు. ఇంకో పని లేదు, మానవ జన్మ ఎత్తిన వాడికి ఇదే పని, ఇంకో పని లేదు. ఋషుల కార్యక్రమమే ఉంది, ఇంకో పని చేయటానికి మాత్రము భారతీయులు పుట్టలేదు. అందుకే గోత్రాలు వీళ్లకున్నాయి, ఋషుల పేరుతో ఉండేటటువంటి గోత్రాలు. పేర్లలోనే తెలుస్తుంది మనం ఎక్కడి నుంచి వచ్చాము. ఉల్ఫ్ అని పేరు పెట్టుకుంటాడు, బుష్ అని పేరు పెట్టుకుంటాడు ఇంగ్లీష్ వాళ్ళు. వాడికి తెలియదా ఉల్ఫ్ అంటే ఏంటో? తెలుసు, కానీ కరెక్ట్ పేరు పెట్టుకున్నాడు వాడు. వాడి సంస్కారం అది, తోడేలు సంస్కారం. మనం అలాంటి పేర్లు పెట్టుకోం. తోడేలేని ఎవరైనా పేరు పెట్టుకున్నా మనకు నచ్చదు అలాంటి పేర్లు. ఇంకా రకరకాల పేర్లు పెట్టుకుంటారు, వైట్, బ్రౌన్, బ్లాక్, ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు ఇవన్నీ ఉన్నాయా లేవా? రంగుల పేర్లు పెట్టుకుంటారు, జంతువుల పేర్లు పెట్టుకుంటారు, చెట్ల పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళ సంస్కారం అది. మన సంస్కారం ఏంటి? దేవతల పేర్లు పెట్టుకుంటాం మనం. మనం ఏ పేరు పెట్టుకున్నా ఎక్కడో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక దేవతాశక్తి యొక్క పేరు ఉంటుంది. ఆ భారతీయ సంస్కారాలు అవి. మీరిప్పుడు అలా లేరు, అది వేరే విషయం. మీకు వైట్ బ్రౌనే నచ్చుతోంది, నచ్చవచ్చు. పైన చదువుకుని, పుస్తకాలు చదువుకుని, వాడివి చదువుకుని, శ్రీరామ శర్మ ఆచార్య లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాలు, గాయత్రి మంత్రం అందరూ చేయొచ్చు అని చెప్తే ఇప్పటికీ కూడా ఆ నీచ మనస్తత్వం. నీచేతంటే గురువుతో సంబంధం లేదు, స్వార్థంతో సంబంధం ఉంది. ఒక వ్యక్తి చెప్పాక నువ్వు చేయలేకపోతున్నావు, కానీ మరి మనం చేయగలుగుతున్నాం. మనకి తెలియదా ఆడవాళ్ళు గాయత్రి చేయకూడదని? వినలేదా ఎప్పుడు మనం? విన్నారు కదా, వేదాలు ఆడవాళ్లు చేయకూడదు అని విన్నారు కదా. మరి మీరు ఎందుకు చేసేస్తున్నారు? ఖచ్చితంగా జన్మ జన్మల సంబంధం ఉంది మీకు. అంచేత ఉంది, ఓకే, కానీ ఉంది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? అందుకు ఇదంతా చెప్పేది. ఒక చిన్న సంఘటన, మీలో ఇంత ఆలోచన సముద్రాన్ని, ఇంత ఆలోచన పరంపరని లేపాలి. ఇంకా నేను ఒక సంఘటనే చెప్పాను, ఇంకా రామకృష్ణ పరమహంస పుట్టక ముందు సంఘటన. ఇంకా ఆయన నిర్ణయించుకుని దిగుతున్నాడు ఆయన, ఇంకా మనం దిగుతున్నాం ఇంకా. అంచేత ప్రతి గురువు కూడా తన వాళ్లు అనుకునేటటువంటి జన్మజన్మల సంబంధం ఉన్న వాళ్లని తనతో పాటు దింపుకున్నా ఆ పని తప్ప మిగతా పనులన్నీ చేస్తారు. వివేకానంద దగ్గర నుంచి, అర్జునుడి దగ్గర నుంచి అందరూ కూడా రాలే రామకృష్ణ పరమహంస దగ్గరికి, నువ్వు నా గురువే, నేను నీ పని చేస్తానని. అవి ఏ శిష్యుడు కూడా గురువు దగ్గరికి ఇలా గుర్తించుకు రాలేదు. ఎందుకు వచ్చాడు? ఏదో బాధతో, భౌతికమైనటువంటి అవసరాలతో. అంతేత ఎప్పుడైనా మీరు గురువు దగ్గరికి మొదట వెళ్లినప్పుడు ఇలాగే వెళ్తారు, ప్లస్ ముందు వెళ్లరు. తమాషా అది, ముందు వెళ్లరు. ఇల్లు కట్టడం మొదలెట్టినప్పుడు స్థలంలో ముందు మన కుటుంబ సభ్యులు వెళ్లి ఆ స్థలంలో జీవించారు. ముందు ఎవరు వస్తారు? పునాది తవ్వేవాళ్ళు వస్తారు. పునాది తవ్వాక ఆ రాళ్లు, రప్పలు, ఇటుకలు పెట్టేవాళ్ళు వస్తారు. వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఆ క్షేత్రంలో. మనం వెళ్ళాం, మనం దూరంగా ఉంటాం, మనకు తెలియదు కదా ఏది ఎలా చేయాలో. ఆ ఇంజనీర్ కూడా తరచూ వెళ్తూ ఉంటాడు ఆ క్షేత్రానికి. మనం కావాలంటే ఎప్పుడైనా నీళ్లు పోయిదలుచుకుంటే నీళ్లు పోస్తాం, లాతే పర్వాలేదులే ఈ కాలం సిమెంట్లకి, వాటరింగ్ చేయక్కర్లేదు అని వదిలేస్తాం. అంటే ఇల్లు ఎవరు కట్టుకుంటున్నాడో, ఇల్లు ఎవరికి అవసరమో వాళ్ళు వెళ్లరు ముందు ఇంట్లోకి. ఆ క్షేత్రంలోకి ఎవరు వెళ్తారు? దానికి కావలసినటువంటి పని చేసేటటువంటి వాళ్ళు వెళ్తారు, ఆ పనికి కావలసినటువంటి ఫలితాన్ని తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ రారు వాళ్ళు. మేము ఇల్లు కట్టామండి, మేము ఇక్కడే ఉంటాం అంటారా? అంటే ఒప్పుకుంటారా మీరు? అలాగా ఏ ఆధ్యాత్మిక సంస్థ ముందు ఎదుగుతున్నా ముందు పనివాళ్ళు వస్తారు, ఉండేవాళ్ళు రారు. ఉండేవాళ్ళు తర్వాత ఎప్పుడో వస్తారు. బిల్డింగ్ కట్టేవాళ్ళు, సంస్థని డెవలప్ చేసేవాళ్ళు ముందు రారు. మరి పనివాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు వస్తారు పనివాళ్ళు? ఇల్లు కడతావు, నువ్వు చాలా నీ మీద ప్రేమ ఉంది అని వస్తారా? కూలీకి వస్తారు. అంచేత మొదట గురువు దగ్గరికి వచ్చేవాళ్ళు 90% కూలీకి వచ్చేవాళ్లే. ఏ కూలీ? అబ్బాయి లేదు, మాకు బాబు పుట్టాలి, అదొక కూలీ అంతేనా? అంచేత క్లియర్ గా అర్థమవుతోందా మీకు? అంచేత ఈ కూలీ వాళ్ళు ముందొస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి కూలీ వచ్చేస్తే వెళ్ళిపోతారు. మనం చాలా బాధపడతాం. ఏంటి బాధపడతాం? ఆ గురువు దగ్గరికి వచ్చాడు, ఆ గురువు దగ్గర నుంచి ఇంతింత లాభాలు పొందాడు, వెళ్ళిపోయాడు. ఆ లాభాలు పొందిన వాడు అసలు ఆలోచించాడు, కృతజ్ఞత వాడికి ఉండదు. కూలీవాడి కృతజ్ఞత ఉంటుందా? నువ్వు ఎంతో మాట్లాడుకుంటా ఏంటంటారు దాన్ని, కూలీకి ఏదో 97 ఏదో తమాషా పేరు చెప్పారు కూలీలకి. ఏంటమ్మా అది రేట్స్ ఏంటి? ఏదో ఉంది అది. అదేంటి ఇప్పుడు 2002టా రేట్స్ వీళ్ళు ఎప్పుడో మాట్లాడుకున్నారు, నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాను. 2002లో 97 రేట్స్ ఎలా ఒప్పుకుంటున్నారు వాళ్ళు అని. సరే అది ఏదో గందరగోళం, దాని గురించి నేను చెప్పటం లేదు. అలాగే ఈనాడు ఈ గురువు వచ్చినా మీరు రేట్స్ పాత కావాలంటున్నారు, మీరు అవగాహన చేసుకోండి. అది ఇప్పుడు గురువు వచ్చి ఉన్నాడు, సశరీరంగా మీ మధ్య జీవించి ఉన్నాడు. ఆ రేట్స్ అక్కర్లే మీకు. మీకే రేట్స్ కావాలి? ఆ పాత రేట్స్ ఏవో కావాలి. ఓకే, అభ్యంతరం ఏం లేదు. ఇంచేత ఆ పాత రేట్స్ గురించే మనం మాట్లాడుతున్నాం. గురువుకి జన్మజన్మల సంబంధం ఉండి ఉండదు వాళ్ళకి. ఉంటే గ్యారంటీగా ఉంటాడు. చిపో అనుకుంటాడు తండ్రి, అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోతారు, ఫో ఫో అంటారు. కానీ ఏవైనా ఆ బంధం పోదు. చిపో అన్నా బంధం పోదు. మొహాలు చూసుకోకపోవచ్చు వాళ్ళు కదా, కానీ 20 సంవత్సరాలు బట్టి మొహం చూసుకోకపోయినా అసహ్యంతోనే, ద్వేషంతోనే వాళ్ళకి ఏదైనా అవుతే స్పందిస్తాను. వాళ్ళు ఉన్నారు పోయారు అని తెలిసిందనుకో, కబురు చెప్పారు మీకు, నువ్వు 20 ఏళ్ల బట్టి చూడలేదు మీ దాత మొహం, మీ 60 ఏట వదిలేసావు మీ నాన్నని. ఇప్పుడు వాడికి ఎన్ని ఏళ్ళు వచ్చింటాయి? 80 ఏళ్ళు వచ్చింటాయి. అంటే నాన్నకి ఎంత వచ్చింటాయి? గ్యారంటీగా 100 దాటిపోయి ఉంటాయి. అంతే కదా, చూసుకోలేదు వీళ్ళు మొహాలు. కానీ ఆయనకి ఏదైనా జరిగేసరికల్లా మీకు కబురు చెప్తారు, మిగతా వాళ్ళకి కబురు చెప్పరు. ఇంచేత బంధం ఉంది కనుక మీరు గురువు దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ గురువు జీవితంలో జరిగేటటువంటి సంఘటనలన్నీ కూడా మీ జీవితంలో కూడా ప్రభావితం చూపిస్తాయి బంధం ఉంటే. బంధం లేదనుకుని మీరు ద్వేషంతో పట్టించుకోకపోయినా రిజల్ట్స్ ఉంటాయి, తర్వాత ఎప్పుడో తెలుస్తాయి దాని ఫలితాలు. ఇంచేత ఈ కూలీ వాళ్ళ సంగతి ముందు ఆలోచిద్దాం మనం. రకరకాల కూలీలు, ఆ కూలీ తీసుకోగానే వాళ్ళు మళ్లీ ఆ గురువు దగ్గరికి వెళ్లరు. కానీ ఆ గురువు ఇంకో బిల్డింగ్ కడుతున్నాడు అనుకోండి, ఈ కూలీవాడు మళ్లీ వెళ్ళొచ్చు, దానికే ఉంది. కానీ వీళ్ళందరూ కూడా కూలీవాళ్లే. ఇంచేత కూలీవాళ్లు, జన్మజన్మల బంధం లేనటువంటి వాళ్ళు ఎవరు? కోరికలతో గురువు దగ్గరికి వెళ్లేవారు. అలాగా రామకృష్ణ పరమహంస దగ్గరికి చాలా మంది వచ్చారు కోరికలతో, కానీ ముందు అలాగే వస్తారు. వివేకానంద కూడా ముందు అలాగే వచ్చాడు, ఘోరమైనటువంటి దారిద్ర్యంతో. ఆ దారిద్ర్యం యొక్క పరాకాష్ఠ మీరు ఊహించలేరు అసలు. ఎంతలా ఉండేది అంటే, ఉన్న గుప్పిడి బియ్యము వండుకున్నాక అక్కా చెల్లెళ్ళు వీళ్ళు అందరూ తినాలంటే సరిపోదని అందరూ అబద్దాలు చెప్పుకునేవారు. మేము వాళ్ళింట్లో వెళ్లి భోజనం చేసామండి, వాళ్ళింట్లో అది జరిగింది, వాళ్ళింట్లో ఈ వ్రతం జరిగింది అని. ఇందుకు తల్లైనా తింటుందేమో అని. మరి తల్లి ఇంకా హై లెవెల్, వీళ్ళ తల్లే కదా, మరి అదేంటోరా, నేను అక్కడికి వెళ్ళాను, నేను వాళ్ళు అక్కడ పెట్టేశారు, ఇంతకీ అన్నం అవతింటారు అని. ఇప్పుడు పెద్ద గొడవ, అందరూ కమిట్ అయిపోయారు, మేము అక్కడ తినేశాం, మేము ఇక్కడ తినేశాం, మేము ఇక్కడ తినేశాం. మరి ఇప్పుడు ఎవరు తినాలా అన్నం? ఎవరికో బయట వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. అందరికీ కడుపు నిండిపోయి, ఎవరికి కడుపు నిండలే, ఎవడూ తిండి తినలే. ఆ దరిద్రం మీరు ఊహించలేరు. వింటానికి చాలా బాగుంది కానీ ఊహించగలరా అసలు? మరి వివేకానంద లాంటి కారణ జన్మలకు ఆ దరిద్రం ఉంటే మీకేం బాధలు ఉన్నాయట? వేషాలు, వేషాలే అంతే. కానీ ఆ దరిద్రం పోగొట్టుకోవటానికి వచ్చాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి అడగటానికి. తిండి కూడా లేదు మాకు. కానీ సరే, ఈయన గుర్తించాడు, ఈయన్ని వీడిని నేను అప్పుడు పిలిచాను, మర్చిపోయాడు, నన్ను చూసినా వీడికి గుర్తు రావటం లేదు. సరే అమ్మ దగ్గరికి వెళ్ళు, నువ్వు చూద్దా ఏం చెప్తుందో అని. అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమడిగాడు? జ్ఞానం ఇమ్మన్నాడు. అంచేత నువ్వు ముందు గురువు దగ్గరికి కోరికతోనే వెళ్ళవచ్చు నువ్వు, కానీ అక్కడ వెళ్ళాక నీకు ఆ జ్ఞానం నిన్ను కట్టిపడేస్తుంది, ఆగిపోతావు అక్కడ. ముందు కోరికలు తీరుతాయి, కోరికలు తీరిన తర్వాత వదిలేయో. ఇంకంటే నువ్వు కూలీవాడివి కాదు కనుక, జన్మజన్మల బంధం ఉంది కనుక ఇంకా ఏ దృష్టిలో వెళ్తా, ఇంకా ఆయన పని నేను ఎలా చేయగలను అనేటటువంటి ఆలోచనలోకి వెళ్తాడు కదా. అంచేత ఈ సంఘటన, ఈ సంస్కారం మీలో లేపగలగాలి. ఖచ్చితంగా మానవ శరీరధారి అయినటువంటి వాడు ఆ గురు పరంపరలో ఏదో ఒక గురువుకి సంబంధించిన వాడు అయ్యి తీరుతాడు. వాడు వాళ్ళ పని చేయటం లేదు, అతడు మూర్ఖత్వం. మరేం చేయాలి తెలిసాక? మీరు ఇది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఆ గురువులు ఏం కోరుకుంటున్నారో మీకు తెలియాలి. తెలిసిన తర్వాత మీ జీవితాన్ని, మీ సర్వస్వాన్ని కూడా దానికి అర్పించగలగాలి. వివేకానంద వాడిని మండి అమ్మ నాన్న చెల్లెళ్ళు అక్కలు వాళ్ళ భోజనాలు సంగతి ఏమీ అడిగాడా ఇప్పుడైనా? రైట్ అన్నాడు. సజాస పుచ్చుకున్నాక ఆయనకి తిండి ఉందో లేదో మనకి తెలియదు. లేదు, తర్వాత తర్వాత పెద్ద సంస్థ డెవలప్ అయింది కానీ ముందు ఆయనకి తిండి కూడా లేదు. అప్పుడు రామకృష్ణ పరమహంస సన్యాస దీక్ష ఇచ్చినటువంటి కొంతమంది వ్యక్తులకి వివేకానంద చెప్పాడు, నువ్వు కాస్త జాగ్రత్తగా చూసుకో అని. పారిపోకుండా వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఈ ఆకలికి దానికి తట్టుకోలేరు. ఇప్పుడు మీకు అసలు ఏ రోగాలు లేవు, మీకు కేవలం మానసికంగా మీరు ఏర్పరచుకున్నటువంటి పిచ్చి బంధాలే తప్ప గురువులతో ఉన్నటువంటి బంధాలు మీకు అర్థమయ్యి కూడా దేన్ని మనము తెలుసుకోలేకపోతున్నాం మనం. కానీ గురు పరంపరలో, గురు శిష్య పరంపరలో తెంచుకోవటమే తెలివైనటువంటి పని. నువ్వు తెంచుకోవు, పీడిస్తూనే ఉంటుంది అది. అలాగా దిగారు రామకృష్ణ పరమహంస, ముందు దిగాడు, తర్వాత వివేకానంద దిగాడు. వాళ్ళకి వీళ్ళ తాలూకు వాళ్ళు, వాళ్ల తాలూకు వాళ్ళు దిగారు, అందరూ మర్చిపోయారు. ఎందుకు పుట్టారు? అందరూ మర్చిపోయారు. రామకృష్ణ పరమహంసతో సహా గురువులకి గుర్తుండదు వాళ్ళు ఎందుకు పుట్టారు. గుర్తు ఉండకుండా పుట్టతీరే లక్షణం ఎందుకుంటుందంటే సంస్కారాలు బయటపడతాయి కనుక. గుర్తు ఉండే నువ్వు ఈ పని చేయడానికి వచ్చావని తెలిసిపోయిందనుకో, ఇంకా నీ సంస్కారాలు ఏమి ఉండవు, నువ్వు ఆ పని మీదే ఉంటావు. అది ప్రకృతికి ఇష్టం లేదు, నీలోంచి అది సహజంగా పుష్పించాలి. అది శ్రీరామ్ శర్మ ఆచార్యకి గుర్తు లేదు ఆయన రామకృష్ణ పరమహంస అని, వివేకానంద వరకు ఎందుకు? ఆయన గురువు కనిపిస్తే ఏమన్నాడు? భూతం అన్నాడు, దెయ్యం అనుకున్నాడు. ఇంచేత నీకు గురువు మీద ముందే శ్రద్ద వచ్చేదు, ముందే భక్తి వచ్చేదు, నువ్వు భయపడతావు కూడా, అసలు వీడు మోసగాడేమో, వీడు కరెక్ట్గా మంది తీసుకెళ్తున్నాడా తీసుకెళ్ళటం లేదా. రామకృష్ణ పరమహంస లాంటి ఆత్మకే ఆ అనుమానం వచ్చినప్పుడు, ఆయన గురువుని చూసినప్పుడు మనకి అనుమానం వచ్చి గురువు మీద మన భక్తి అటు ఇటు 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 దోలాయమానం అవుతే ఏమీ తప్పు లేదు. కానీ గమనించుకోవటం నేర్చుకోవాలి. కానీ ఇంకొక చిన్న మాట చెప్పి డైవర్ట్ అయ్యాను నేను. ఏం మాట చెప్తా డైవర్ట్ అయ్యాను? సంస్కారాల గురించి చెప్తూ డైవర్ట్ అయ్యాను నేను. పాణిగ్రహణ సంస్కారంలో జన్మజన్మల బంధాలు తప్ప అవి ఒక జన్మ బంధాలు కాదు కనుక, మీకు విసుక్కున్నా విసుక్కున్నా, నచ్చినా నచ్చకపోయినా, ఎలాగ దాన్ని కొనసాగించడానికి ట్రై చేస్తామో అలాగే ఈ గురువుల దగ్గర కూడా మీరు కొనసాగించుకోవాలి. మీకు నచ్చదు, గురువుని మార్చొద్దు అంటలో ఉన్నటువంటి నిజం ఏంటి అంటే, అసలు నువ్వు గురువుని మార్చలేవు, తల్లిదండ్రుల్ని మార్చు. నువ్వు నాకు నచ్చలేదండి ఈ నాన్న, హా ఈ అమ్మ అసలు నాకు నచ్చలేదు, చాలా స్మార్ట్గా ఉంది అమ్మ, ఇవాళ నుంచి నేను రాసిస్తున్నాను, అది మా అమ్మ అంటే జరుగుతుందా? గురువుని నువ్వు మార్చలేవు. మరి ఇదంతా ఏం జరుగుతోంది? మరి ఈ గురువు దగ్గరికి వెళ్తున్నావు, ఆ గురువు దగ్గరికి వెళ్తున్నావు. నీ గురువు పని నీకు పూర్తిగా అవగాహన అయ్యి వచ్చేంత వరకు ఈ ప్రాక్టీస్ సెషన్ చేసుకుంటూనే ఉంటావు. మున్సిపాలిటీ స్కూల్లో చదువుకోవచ్చు, ఇంకో ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో చదువుకోవచ్చు, ఇంకో ఊళ్ళో కాలేజీలో చదువుకోవచ్చు, ఇంకో యూనివర్సిటీలో ఎక్కడో చదువుకోవచ్చు. కానీ ఇదంతా చదివిన తర్వాత పొందినటువంటి జ్ఞానాన్ని నువ్వు దేనికోసం ఉపయోగిస్తావు? నీ కుటుంబం కోసం ఉపయోగిస్తావు. అవునా, నేను ఫలానా స్కూల్లో చదివానండి అంచేత ఆ స్కూల్కే నా డబ్బంతా ఇస్తాను, నేను ఫలానా కాలేజీలో చదివానండి అంచేత ఆ కాలేజీకే నేను సంపాదించింది ఇస్తాను అనో కదా. అలాగే బాహ్య జగత్తులో ఉన్నటువంటి ఈ గురు పరంపర దగ్గర నుంచి పొందినటువంటి జ్ఞానాన్ని అంతా కూడా మీరు ఎవరి కోసం వినియోగించాలి? మీ గురువు కోసం వినియోగించాలి. ఎవడో ఆ గురువు మనకి తెలియదు, మీకు రావాలి ఆ స్మృతి. కానీ నువ్వు ఉద్యోగం చేసి నీ కుటుంబాన్ని పోషించాలి అంటే ముందు జ్ఞానం రావాలిగా. అంచేత ఈ గురు పరంపర జ్ఞానం అంతా మీరు చదవాల్సిందే. మీరు చదవకుండా అది వస్తుంది అనుకో. అలాగే గురువులందరూ కూడా ఎన్ని పుస్తకాలు చదివారు వాళ్ళు, లైబ్రరీలు లైబ్రరీలు చదివారు ఈ కాలపు గురువులు. శ్రీధర్ శర్మ ఆచార్య అయితే మెడ్రాస్ లైబ్రరీ, కలకత్తా లైబ్రరీ, ఢిల్లీ లైబ్రరీ, బాంబే లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదివేశాడు. అంచేత నేను ఏమి చదవను, నేను గురువుల పని చేస్తాను, కష్టం చేయటం. ఎందుకంటే ఎంత చదివితేనే ఏం చేయ, ఇప్పుడు మారిపోయింది కాలం, పూర్వకాలంలో లేదు. అంచేత మీరు రెండు రకాలుగా చేయాలి, స్వాధ్యాయమైనా చేయగలగాలి గురువుల్లాగా, లేకపోతే స్వాధ్యాయం చేసినటువంటి గురువు చెప్పింది ఆచరించినా చాలు. ఆయన అంతా చదివాక కదా ఈ నిర్ణయానికి వచ్చాడు. గాయత్రి పరివారాన్ని సంస్థ పెట్టాలనే నిర్ణయానికి ఆయన ఎప్పుడు వచ్చాడు? తపస్సులు చేసి ఇదంతా చదివిన తర్వాత కదా ఆ నిర్ణయానికి వచ్చాడు. అంచేత మీరు స్వాధ్యాయం చేయాలనుకుంటారేమో, పిచ్చివాడు మీరు మళ్ళా అంత చదవటం ఎందుకు ఆయన చదివేసి, కానీ ఆయన పుస్తకాలు మాత్రం చదవాలి. 3600 పుస్తకాలు రాశాడు ఆయన. ఎందుకు ఆయన గురించి ఇప్పుడు చెప్తున్నాను, రామకృష్ణ పరమహంస యొక్క ఎక్స్టెన్షన్ ఆయన. అలాగే మిగతా గురువుల ఎక్స్టెన్షన్ కూడా ఈ గురు పరంపరలో మీకు కనిపిస్తారు. అందరూ ఒకదాని మీద ఒకళ్ళు ఆధారపడినటువంటి వాళ్లే, ఎవరిని మీరు వేరు చేయలేరు. తీగలాగేమనుకో డొంకంతా కదులుతుంది, కదా. అంచేత ఈ సంస్కారాల గురించి ఆలోచిస్తూ ఆ నామకరణ సంస్కారం అనే దాన్ని కూడా ఆలోచించండి. గురువు నామము ఆయన సంస్కారాలు మీలో నింపుతుంది, అందుకు ఇదంతా చెప్పుకొచ్చింది నేను. ఇంతేదంటే ఆ నామము వాళ్లు వాళ్ల జన్మజన్మల బంధాలు, గురు పరంపర, శిష్య పరంపర అంతా ఆలోచించుకుని పెట్టుకున్నటువంటి పేర్లు అవి. ఒకసారి వాళ్ళు పుట్టుకతో వచ్చినటువంటి పేర్లు వాళ్ళు ఉంచుకున్నారు, ఒకసారి ఆ పేర్లు వాళ్ళు ఉంచుకోలేదు, ఒకసారి అసలు వాళ్ళ పేర్లు మనకి తెలియదు కూడా. గదాధర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ రామకృష్ణ పరమహంస అంటే అందరికీ తెలుసు. శుద్ధి సాయికి అసలు పేరే లేదు, సాయి అనే పేరుతోనే నేను పలుకుతానన్నాడు. కొందరు మధ్యలో పేరు మార్చుకుంటారు. వివేకానంద పేరు అసలు ఏంటి? నరేంద్ర అనే పేరుకి నామకరణ సంస్కారం లేదు, జన్మజన్మల లింక్ ఉండదు. వివేకానంద పేరు మీకు జన్మజన్మల సంస్కారం ఇస్తుంది. ఆ నామ జపము, గురువు యొక్క నామ జపము, ఆ సంస్కార పూరితమైనటువంటి నామ జపము జన్మజన్మలకి తీసుకెళ్తుంది ఆ నామం మిమ్మల్ని. అందుకని గురునామాన్ని మించినటువంటి నామము లేదు. రాబోయేటటువంటి రోజులలో గురు పూర్ణిమ రాబోతోంది మనకి. ఈ గురు పూర్ణిమకి ఈ గురునామ మహిమ మీకు అర్థం అవటానికి గురుగీత ఒకటి మాత్రం మీరు చదువుకోవటం మొదలెట్టేసేయండి. మళ్ళా నేను ఎప్పుడో దాన్ని చెప్పడానికి ప్రయత్నించిన గురుగీత పూర్తిగా చదువుకోవాలి మీరు. గురుగీత పుస్తకం తెలుసు కదా మీకు, అది చదవటం మొదలెట్టింది. ఆ గురువు యొక్క నామ మహిమ మీకు తెలుస్తుంది. ఇంకా ఇవాళ రామకృష్ణ పరమహంస గురించి నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమైన పాయింట్స్ ఏంటంటే, ఉచ్చలోకాల నుంచి చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆత్మలు కిందకు వస్తున్నప్పుడు అంతకంటే కింద ఉన్నటువంటి లోకాల నుంచి వాళ్ళకు కావలసినటువంటి ఆత్మల్ని తీసుకొస్తాయి. పుట్టాక ఇద్దరు మర్చిపోతారు ఎందుకు పుట్టారు, కానీ లోపల ఉన్నటువంటి సంస్కారాల వల్ల వాళ్ళు ఆ జగత్తులకి చేర్చబడతారు, కలపబడతారు. కలిసిన తర్వాత ఆ సంస్కారాలను మనం పట్టుకోకపోతే మళ్లీ కాల ప్రవాహంలో వేరైపోతాం. మళ్లీ ఏమవుతుంది, కాల ప్రవాహంలో మళ్లీ కలుస్తారు, ఎక్కడ పోతారు అది. కానీ కాలం పోతుంది, యు విల్ మిస్. ఆ కాలం పోతుందంటే ఆ జరగకుండా దానిని మీరు అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించటమే గురువులకి మనం ఇవ్వగలిగేటటువంటి నిజమైనటువంటి దక్షిణ. కానీ ఒకటి నేను చెప్పలేదు, ఇంకా ఏం చెప్పాను, రివర్స్ అయిందన్నాను అందానా. మరి మీరు జాగ్రత్తగా వినాలి, నేను చెప్పాను, నేనే గుర్తుంచుకుని చెప్పాలంటే అట్ట, కానీ నేను మర్చిపోలేండి. ఏం రివర్స్ అయిందన్నాను, ఒక మహర్షి నీ తన పని చేయమన్నాడు. రివర్స్ కర్మ ఎలా ఉంటుంది అంటే, మహర్షులందరి పని ఈ జన్మలో చేయాల్సి వస్తుంది. తప్పదు కర్మ, ఎవరికైనా కర్మ తప్పదు, మీకు కర్మ తప్పదు. గురువుల పని మీరు చేయాల్సిందే. మేము చెయ్యము, చాలా భయంకరమైనటువంటి కర్మ చుట్టుకుంటుంది మీకు, గురుద్రోహం అనేటటువంటి కర్మ. ఇంచేత గురువులకే కర్మని దాటలేరు. ఉదాహరణ మీకు చెప్పాను కదా, ఒక మహర్షిని పట్టుకుని గడ్డం పీకి నేను కిందకెళ్తున్నాను అన్నాడు. ఈ జన్మలో ఇరుక్కున్నాడు. ఋషులు అందరి పని చేయాల్సి వచ్చింది. తప్పదు, అది ఇచ్చి పుచ్చుకోవటం అనేది గురువుల పరంపరలో జరుగుతుంది. కానీ అసలు మీరు ఏం జీవిస్తున్నాం మనం, ఎందుకు జీవిస్తున్నారు మీరు, మీ జీవిత విధానం ఏమిటి, ఉద్దేశం ఏమిటి ఆలోచించుకోండి. ఇది గురు పరంపరలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము. ఈ అంతరార్థాలు మీరు ఇలా అన్వయం చేసుకుంటే మనం ఒక రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదవము, అందరు గురువులు అందులోకి వచ్చేస్తారు. కానీ స్ట్రెస్ మారుతుంటే రామకృష్ణ పరమహంస గురించి చదువుతున్నప్పుడు ఈ ఉదాహరణ ఇచ్చుకుంటే, అరవింద చరిత్ర చదువుతున్నప్పుడు వాళ్ళ ఉదాహరణ ఇచ్చుకుంటాం. కానీ అప్పుడు మీకు ఏమొస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు కూడా
ఆ తానులోని బట్టలే. మీరు కూడా ఆ గురువుల యొక్క శిష్యవర్గంలోని వాళ్లే, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఎంత చెప్పినా కూడా మీరు ఈ కుటుంబము సమాజము అనేటువంటి భ్రాంతి నుంచి బయట పడలేకపోతున్నారు. బయట పడవలసినదే అని రామకృష్ణ పరమహంస యొక్క ఆర్డర్. సన్యాస దీక్ష ఇచ్చి మళ్లీ దాన్ని పునరుద్ధరించింది రామకృష్ణ పరమహంసే, కుటుంబాలన్నీ వదిలేసి. కానీ శ్రీరామ్ శర్మ ఆచార్యగా వచ్చాక ఆయనకు అర్థమైంది, వీళ్ళు అంత ఈజీగా వీళ్ళే లొంగేటట్టు లేరు. వీళ్ళు నువ్వు గురువు గొప్పవాడు అవ్వచ్చు అయ్యా, నిజంగా నువ్వు చాలా గొప్పవాడివే, కావాలంటే నేను ఏడ్చేస్తాను నువ్వు చాలా గొప్పవాడు అని, నీ పని మాత్రం నేను చెయ్యను. ముందుగా మనం అదే చెప్తున్నాగా, కానీ గురువులకి పని జరగాలి కదా. అంచేత వాళ్ళు ఏం చెప్పారు, అంశదానము సమయదానము ప్రతిభాదానం అదేనా చేసుకోండి నాయన, పిచ్చివాళ్ళల్లారా. అది రెగ్యులర్ గా చేయలేము, రెగ్యులర్ గా కలవలేము. అంచేత ఈ గురుసత్తా క్లాసెస్ లో ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని గురువు తప్ప ఇంకెవడు లేడు అని నోటుతో చెప్తూ కుటుంబాన్ని దాన్ని మీరు వదలలేకపోతున్నారు మానసికంగా, వదిలేంత వరకు మాత్రము మీకు ఏ ఫలితాలు రావు. కానీ వదిలేసి ఎక్కడికి పారిపోక్కర్లేదు, మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. ఇంటింటి చేయాల్సిన పని ఇక్కడ హిమాలయాలకు వెళ్లి చేయటం కాదు, తిరుమల కొండల్లోకి వెళ్లి చేయటం కాదు, పని ఇక్కడ చేయాలి. బిల్డింగ్ ఇక్కడ కడుతున్నారు గురువులు పృథ్వీ విగ్రహం మీద. నేను తపస్సు చేసుకుంటానంటే పని ఎగ్గొట్టినట్టే. పిల్లవాళ్లు చాలా తెలియని వాళ్ళు, బయట ఏదైనా అమ్మ పని చెప్తుందేమో అని చెప్పి ఆడుకోవటానికి వెళ్లి వచ్చాక పుస్తకం తీసేస్తాడు. పుస్తకం తీసి అమ్మ ఏదో చెప్తుంది, అది తీసుకురా అది తీసుకురా అంటే ఏమంటాడు, అలాగే మీరేమంటారు, నేను తపస్సు చేస్తున్నానండి, మీరు ఆగండి కాస్త అనుష్ఠానం చేస్తున్నాను. మామూలుగా ఏమైనా చేస్తున్నాయంటే ఆ కండిషన్స్, మీరు అనుష్ఠానాలు అవి పిచ్చి పనులు చెయ్యక్కర్లేదు. చెప్తున్నది గురువులు ఏం చెప్తున్నారో, మీరు ఎక్కడున్నారో, ఆ సంబంధ బాంధవ్యాలు ఉంచుకుంటూ మీరు చెయ్యాలి. కానీ ఆ సంబంధ బాంధవ్యాలు నటనవ్వాలి తప్ప, ఆ బాంధవ్యాలు మీకు ఆవేదన కలగజేస్తే మీరు గురువుల పని చేయలేరు. గురువుల పని చేయలేకపోతున్నామనే ఆవేదన ఉండాలి తప్ప మిగతా ఆవేదనలు ఉండకూడదు, మీరు అక్కడి నుంచి పారిపోకూడదు. దీన్ని గుర్తుంచుకోండి. స్వస్తి.